ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ఈ వారం అంశం పూల మొక్కల సాగు. అనువైన రకాల పూల మొక్కల పెంపకంలో సూచనలు: లిల్లీ, ప్రొద్దుతిరుగుడు, తులిప్, గ్లాడియోలస్, గులాబీ, చామంతి, బంతి, కార్నేషన్ మొదలగునవి కట్ ఫ్లవర్స్ కిందకి వస్తాయి. ఇద్దరు రైతులు మరియు ఏవో మధ్యన సంభాషణ. నమస్కారం ఏవో గారు.
నమస్తే. ఇంత పొద్దున్నే వచ్చారు, ఏమైనా పనా?
అవును మేడం, పోయిన సంవత్సరం మా పొలంలో ఆకుకూరలు వేశాము. ఈ సంవత్సరం ఏదైనా కొత్త పంట వేయాలనుకుంటున్నాం.
అవునా యాదమ్మా, ఈ ఏడాది కట్ ఫ్లవర్స్ సాగు చేస్తావా? దీనికి మంచి లాభాలు వస్తాయి. వివిధ రకాల గులాబీ, చామంతి, కార్నేషన్, జెర్బరా, బంతి, గ్లాడియోలస్ లాంటి పూలను కాలానికి తగినట్టుగా పెంచవచ్చును.
చాలా మంచిది ఏవో గారు. మరి చామంతి పూలకి మంచి ధర వస్తుందంటారా?
మన దేశంలో గులాబీ తర్వాత అత్యధికంగా పండించే పూల తోటలలో చామంతి ముఖ్యమైనది. చామంతిని విడి పువ్వులు, దండలు తయారుకి గాను చిన్న సన్నకారు రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు.
చామంతికి ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఏవో గారు?
చామంతి శీతాకాలంలో పూసే మొక్క. చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాతీయంగా పెరుగుతుంది. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే పూ మొగ్గలు ఏర్పడతాయి.
మరి చామంతిని ఏ నేలలో వేస్తే బాగుంటుంది?
చామంతి మొక్కలు నీటి నిల్వను తట్టుకోలేవు. త్వరగా నీరు ఇంకిపోయే స్వభావం ఉన్న ఎర్రగరప నేలలు చామంతికి చాలా అనువైనవి.
మరి అన్ని చామంతి రకాలు ఆ నేలలో బాగా వస్తాయా?
మన రాష్ట్రంలో పసుపు పూల రకాలకు ధర ఎక్కువగా ఉంది. అందువలన పసుపు రకాలైన బసంతి, అపరాజిత, సిల్పర్, రాయచూర్, ఎల్లో గోల్డ్, పంజాబ్, అనురాధ మొదలైనవి బాగా వస్తాయి.
చామంతి మొక్కలను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?
చామంతిని శాకీయంగా కొమ్మ కత్తిరింపులు మరియు పిలకల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. సాధారణంగా పిలకల ద్వారా ఉత్పత్తి చేసినప్పటికీ జన్యుపరమైన రోగాలు రావడానికి అవకాశం ఎక్కువ. అందువలన మంచి నాణ్యమైన మొక్కల కొరకు కొమ్మ కత్తిరింపుల ద్వారా చామంతి ఉత్పత్తి చేయడం మంచిది.
చామంతి మొక్కలను ఎలా నాటుకోవాలి?
ప్రధాన పొలాన్ని బాగా దుక్కి చేసి 30 సెంటీమీటర్ల వెడల్పుతో బోదెలు చేసుకుని, బోదెలలో మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పుతో మొక్కలను జూన్ జులై మాసాలలో నాటుకున్నట్లయితే మొక్కలు బాగా ఎదిగి అధికంగా పూస్తాయి. ఎకరానికి 44,000 మొక్కలు ఉండే విధంగా నాటుకోవాలి.
మరి చామంతి మొక్కల ఎదుగుదలకు ఎలాంటి ఎరువులు వేయాలి మేడం గారు?
మాగిన పశువుల ఎరువును ఎకరాకు 8 నుంచి 10 టన్నుల చొప్పున అందించాలి. సేంద్రియ ఎరువుతో పాటు ఎకరానికి 50 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం మరియు 80 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. అవే కాకుండా సూక్ష్మధాతు మందు, మాంగనీస్ సల్ఫేట్ 0.4% మరియు జింక్ సల్ఫేట్ 0.8% మొక్కలు నాటిన 20 రోజులకు ఒకసారి మరియు 20 రోజుల వ్యవధిలో 2 సార్లు మొక్కలపై పిచికారి చేసినట్లయితే పువ్వుల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది.
చామంతిలో వచ్చే ముఖ్యమైన పురుగులు, వాటి నివారణ గురించి చెప్పండి ఏవో గారు.
చామంతిలో సాధారణంగా కనిపించే పురుగులు పేనుబంక మరియు నల్లి. పేనుబంక తల్లి మరియు పిల్ల పురుగులు కాండపు చివరి భాగాన్ని మరియు పువ్వు మొదలుని ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఇవి ఆశించిన మొక్కలు అనారోగ్యంగా పసుపు వర్ణంలో మారి పెరుగుదల లేకుండా ఉంటాయి. పువ్వులు సరిగా విచ్చుకోవు. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి అందులో కాస్త సబ్బు కలిపి పిచికారి చేయాలి. నల్లి ఆకుల అడుగు భాగాన తల్లి మరియు పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తాయి. ఆశించిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. నల్లి నివారణకు డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చుకుంటూ పిచికారి చెయ్యాలి.
ఏవో గారు, కార్నేషన్ అని అన్నారు కదా, అది మన దగ్గర పెంచొచ్చా? దానికి మంచి ధర వస్తుందంటారా?
ముఖ్యమైన కట్ ఫ్లవర్ పూల మొక్కలలో కార్నేషన్ ఒకటిగా చెప్పుకోవచ్చు.
కార్నేషన్ కి ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఏవో గారు?
చల్లటి ప్రాంతాలలో, బాహ్య ప్రదేశాలలో కూడా వస్తుంది. ఒకసారి నాటితే 4-5 సంవత్సరాల వరకు పూల దిగుబడి ఉంటుంది.
మరి కార్నేషన్ ను ఏ నేలలో వేస్తే బాగుంటుంది?
వదులుగా ఉండి నీరు నిల్వని ఇసుక కలిగిన ఎర్రటి నేలలు బాగా అనుకూలం. దాదాపు దీనిని అన్ని రకాల నేలలలో సాగు చేసుకోవచ్చు. చేయవచ్చు. కానీ ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మరియు లవణ శాతం 1.5% కంటే తక్కువ కలిగి ఉండాలి. నల్లరేగడి బంక నేలలు ఉన్నట్లయితే బాగా సేంద్రియ ఎరువులు, కంపోస్ట్, ఇంకా ఇసుక కలుపుకొని వాడుకోవచ్చు.
కార్నేషన్ మొక్కలను ఎలా నాటుకోవాలి?
కార్నేషన్ ను ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలలో నాటుకోవాలి. మొక్కకి మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు, వరుసకి వరుసకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. మొక్కలు స్థిరపడ్డ తర్వాత 2వ నెల నుంచి 15 రోజులకు ఒకసారి బెడ్లపై మట్టిని వదులుగా చేయడం ద్వారా వేర్లకు గాలి బాగా అందుతుంది.
మరి ఏవో గారు, కార్నేషన్ లో పూల దిగుబడి పెంచడం ఎలా?
సాధారణంగా పూల దిగుబడి పెంచడానికి తలలు తుంచడం లేదా పించింగ్ చేస్తారు. మొక్కలు నాటిన 4-5 వారాల తర్వాత 15 సెంటీమీటర్లు పెరిగినప్పుడు నిటారుగా పెరుగుతున్న కాండంపై 6 జతల ఆకులు వదిలి ఆపై తుంచివేయాలి. ఇలా చేయడం ద్వారా 5-6 ప్రక్క కొమ్మలు ఏర్పడతాయి. పూల సంఖ్య పెరుగుతుంది, దానితో దిగుబడి కూడా పెరుగుతుంది.
మరి వీటి ఎదుగుదలకు ఎలాంటి ఎరువులు వేయాలి ఏవో గారు?
సేంద్రియ ఎరువులు 5 నుంచి 10 కిలోల చొప్పున కలుపుకోవాలి. 1 చదరపు మీటరుకు నత్రజని 30 గ్రాములు, భాస్వరం 20 గ్రాములు, పొటాష్ 10 గ్రాముల చొప్పున ఇవ్వాలి. ప్రతి 3 నెలలకొకసారి భూసార పరీక్ష చేయించి భూమిలో పోషకాల స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలి.
పంట కోతకి ఎప్పుడు వస్తుంది ఏవో గారు?
మొక్కలు నాటిన 3వ మాసం నుండి పూలు వస్తాయి. బాహ్య రేకులు కొంచెం బయటికి రాగానే రంగు ఏర్పడిన తర్వాత పెయింట్ బ్రష్ మాదిరిగా కనిపించగానే కోసుకోవాలి. కోసిన వెంటనే కాడలను 4 నుండి 6 గంటల పాటు చల్లటి నీటిలో ఉంచాలి. 1 లీటరు నీటిలో 7 నుంచి 10 మిల్లీలీటర్ల క్లోరైడ్ గాని, సిట్రిక్ యాసిడ్ గాని మరియు 5 మిల్లీలీటర్ల ఆస్కార్బిక్ యాసిడ్ కలిపిన నీటిలో ఉంచినట్లయితే పూలు ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి. 1 కట్టలో 20 పూకాడలను కట్టి పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ తో ప్యాక్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసిన కట్టలను కోల్డ్ స్టోరేజ్ కి గాని మార్కెట్ కు గాని తరలించుకోవాలి.
కార్నేషన్ మొక్కలో ముఖ్యమైన చీడ పురుగులు మరియు వాటి నివారణ గురించి వివరించండి.
కార్నేషన్ మొక్కలలో కనిపించేవి ఎర్ర నల్లి, త్రిప్, నిమ్మటోడ్స్, ఫ్యూజేరియం కుళ్ళు. ఎర్ర నల్లి, ఇవి కార్నేషన్ అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వలన ఆకులు ఎండిపోయి వాలిపోయి రంగు మారుతాయి. మొక్క ఎదుగుదల దిగుబడి తగ్గి నాణ్యత మన్నిక తగ్గుతుంది. మంచి నీళ్లను పిచికారి చేయడం వలన చాలా వరకు ఈ ఎర్ర నల్లి సమస్యను తగ్గించవచ్చు. లేదా డైకోఫాల్ 3 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. త్రిప్స్, ఇవి కూడా కార్నేషన్ ఆకుల నుండి రసం పీల్చి పసుపు రంగుకి మారుతాయి. నల్లటి మచ్చలతో ఆకులలో మడతలు ఏర్పడతాయి. పూరేకులపై తెల్లటి చారలు, మచ్చలు ఏర్పడి పువ్వులు నాణ్యతను కోల్పోతాయి. త్రిప్స్ నివారణకు పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నిమ్మటోడ్స్, ఇవి కార్నేషన్ వేర్లపై బొడిపెల్లా పెరిగి ఆకులను పసుపు రంగులోకి మార్చుతాయి. దీని నివారణకై మొక్కలు నాటడానికి ముందే నేల శుద్ధి చేసుకోవాలి. వేప చెక్కను ఉపయోగించాలి. బినోమిల్ 1 నుంచి 3 గ్రాములు లీటర్ నీటితో కలిపి వేప చెక్కను ఉపయోగించాలి. బినోమిల్ 1 నుండి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ముంపుగా బెడ్లను తడపాలి. ఫ్యూజేరియం కుళ్ళు, దీని వల్ల కార్నేషన్ లో ఆకులు పూకాడలు వాడిపోతాయి. మొక్క మొదలు కుళ్ళిపోతుంది, చివరగా మొక్క చనిపోతుంది. కాండం లోపల ముదురు రంగు గీతలు కనిపిస్తాయి. రసాయన శుద్ధీకరణ వలన దీనిని నివారించవచ్చు. అనారోగ్యంగా ఉన్న మొక్కలను వెంటనే వేళ్లతో పీకేయాలి. పాలీ హౌస్ శుభ్రంగా ఉంచుకోవాలి. బినోమిల్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ముంపుగా తడపాలి. ఇవన్నీ సూచనలు క్రమంగా పాటించినట్టయితే మంచి దిగుబడి వస్తుంది.
ఏవో గారు, ఈ కట్ ఫ్లవర్సే కాకుండా ఇంకా ఏమైనా పూల తోటలను సాగు చేయవచ్చా? వాటి వల్ల మంచి దిగుబడి వస్తుందా?
ఎందుకు లేవు యాదమ్మా, ఉన్నాయి. బంతి, జర్బరాని కూడా సాగు చేయవచ్చు. వాటి వల్ల మంచి లాభం కూడా వస్తుంది.
చాలా మంచిది ఏవో గారు. అయితే జర్బరాని ఎలా సాగు చేసుకోవచ్చో చెప్తారా?
రైతులు పూల సాగులో సాంప్రదాయేతర పద్ధతులను అనుసరించి అంటే రక్షిత వాతావరణంలో జర్బరా పూల సాగును చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు.
జర్బరా పువ్వులను మాలాంటి రైతులు సాగు చేస్తారా?
ఎందుకు చేయసూరమ్మా, చేస్తారు. ఈ జర్బరా పువ్వులను అలంకరణలకు ఉపయోగిస్తారు.
అయితే ఈ జర్బరా పువ్వులను సాగు చేయడానికి ఎలాంటి వాతావరణం కావాలి?
వీటిని నిర్మించేందుకు గాలి వెలుతురు బాగా లభించే ప్రదేశాలు, మురుగు నీటిని సులభంగా తీసివేయగల స్థలాన్ని ఎంపిక చేసుకోవలెను.
మేడం గారు, మరి జర్బరాను ఏ నేలలో పెంచితే బాగుంటుంది?
రక్షిత వాతావరణంలో బెడ్ల తయారీకి ఎర్ర మట్టిని ఉపయోగించాలి. నేల ఉదజని సూచిక 5-7 వరకు ఉండాలి. నేలను 45 సెంటీమీటర్ల లోతు బాగా దున్నుకోవాలి. దీనిలో 10% ఇసుక, 30% చివికిన సేంద్రియ ఎరువు మరియు కంపోస్ట్ కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని శుద్ధీకరించుకోవాలి.
మరి సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి మేడం గారు?
సేంద్రియ ఎరువు నేలను సారవంతం చేసి జీవం ఉన్నదిగా చేసే పోషకం. దీనిని వర్మి కంపోస్ట్ అని కూడా పిలుస్తారు. మనం రోజు వాడి పారబోసే చెత్త నుండి ఈ ఎరువు ఏర్పడుతుంది. మొక్కలు, క్రిములు, సూక్ష్మ జీవులు, శిలీంధ్రాలతో సహా అన్ని నేల మీద ఉన్న అధిక పోషక పదార్థాలు శక్తి కోసం సేంద్రియ పదార్థం పైన ఆధారపడతాయి. విఘటనం యొక్క వివిధ దశలలో సేంద్రియ మిశ్రమాల యొక్క మారే స్థాయిలను నేలను కలిగి ఉంటాయి.
జర్బరా మొక్కలను నాటుకునే విధానం గురించి చెప్పండి.
సాధారణంగా మొక్కలను 30 సెంటీమీటర్ల దూరంలో 2 వరుసలలో నాటుకోవాలి. ఈ విధంగా చదరపు మీటరుకు 6 మొక్కలు ఏర్పడతాయి. నాటేటప్పుడు మొక్క మొదలు భాగం మట్టిలోకి పోకుండా జాగ్రత్త పడాలి. నాటిన వెంటనే శిలీంద్రనాశిని బినోమిల్ 2 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి మొక్కను బాగా తడపాలి.
మరి ఏవో గారు, ఈ జర్బరా మొక్కల ఎదుగుదలకు ఎలాంటి ఎరువులను వేసుకోవాలి?
సాధారణంగా జర్బరా మొక్కలకు డ్రిప్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియంలను, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ 19:19:19 రూపంలో ఇవ్వాలి. శాకీయ పెరుగుదల బాగా వచ్చి పూత మొదలైనప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం 2:1:4 నిష్పత్తిలో 0.4 గ్రాములు 1 మొక్కకి ఇవ్వాలి.
మరి మేడం గారు, పూలను ఎప్పుడు కొయ్యాలి?
మొక్కలు నాటిన 60 రోజులకు పూ మొగ్గలు వస్తాయి. మొక్కకు 16-20 ఆకులు ఉన్నప్పుడు పూ మొగ్గలను పెరగనిచ్చి ఆకులు తక్కువగా ఉన్న మొక్కలలో పూ మొగ్గలను తుంచివేయాలి. నాటిన 3 నెలల తర్వాత 1 పాలీహౌస్ నుంచి రోజుకి 200-300 పువ్వులను కొయ్యవచ్చు.
జర్బరాలో వచ్చే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ గురించి కొంచెం చెప్తారా మేడం గారు?
జర్బరాలో సాధారణంగా కనిపించే పురుగులు తామర పురుగులు, తెల్ల దోమలు, పాము పొడ, తెగుళ్లు, వేరుకుళ్ళు, మచ్చ తెగులు, బూడిద తెగులు, తామర పురుగులు. ఇవి పూల రెమ్మల పైన తెల్లని చారలు ఏర్పడతాయి. పూల ఆకారం దెబ్బతింటుంది. ఆకులపై వెండి రంగు మచ్చలు, తొడిమెలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు డైకోఫాల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తెల్ల దోమలు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకుల నుండి రసం పీల్చి నష్టపరుస్తాయి. నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పాము పొడ, ఈ పురుగు ఆకుల పొరలలోకి చొచ్చుకొని పోయి పత్రహరితాన్ని తింటాయి. ఆకులు క్రమంగా ఎండిపోతాయి. నివారణకి రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చెయ్యాలి. బూడిద తెగులు, ఆకుల పైభాగాన తెల్లని బూడిద రంగు కప్పబడి ఆకులు పసుపు రంగుకి మారుతాయి. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు వస్తుంది. నివారణకు నీటిలో కలిపిన గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.
మేడం గారు, బంతి మొక్కల సాగు గురించి చెప్పండి.
బంతిని విడి పువ్వులుగాను దండల తయారీకి మరియు వివిధ సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కోసం వినియోగిస్తారు.
బంతి ఎదుగుదలకు ఎలాంటి వాతావరణం కావాలి?
వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలాల్లో సాగు చేయవచ్చు. బంతి 14-28 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద బాగా పెరుగుతుంది.
మరి బంతిని ఏ నేలలో వేస్తే బాగుంటుంది మేడం గారు?
బంతి అన్ని రకాల నేలలో సాగు చేసినప్పటికీ సారవంతమైన గరప నేలలో అత్యంత అనుకూలమైనది. పరువైన నేలల్లో కూడా మురుగునీటి వసతి ఉన్నప్పుడు మీరు దీనిని సాగు చేయవచ్చు.
మేడం గారు, ఏ రకాలను సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది?
సాగు చేసే రకాలలో ఆఫ్రికన్ బంతి రకాలు మరియు ఫ్రెంచ్ బంతి రకాలు ముఖ్యమైనవి. వాణిజ్య పరంగా ఆఫ్రికన్ బంతి రకాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.
మరి బంతి నారును ఎలా పెంచుకోవాలి చెప్పండి మేడం గారు.
బంతిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి సరిపడా నారు పెంచడానికి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. మొలక శాతం బాగా ఉంటే ఎకరానికి 400 నుంచి 500 గ్రాముల విత్తనం సరిపోతుంది. బంతి నారు బాగా పెరగటానికి 1 చదరపు మీటర్ మడికి 8 నుంచి 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేసి బాగా కలపాలి. విత్తడానికి ముందు కొద్దిగా ఫాలిడల్ పొడి చల్లితే విత్తనాలను చీమలు చెద పురుగుల నుంచి రక్షించవచ్చు.
మరి బంతి సాగుకి ఎలాంటి ఎరువులు వేయాలి?
ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువులు వేసి కలియదున్నాలి. వీటితో పాటు ఎకరానికి 30 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను అందించాలి. సిఫారసు చేసిన మోతాదులో సగం నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కులో వెయ్యాలి. మిగతా నత్రజనిని నాటిన 30 నుండి 40 రోజుల తర్వాత పైపాటుగా అందించాలి.
మరి ఏవో గారు, బంతిలో పూల దిగుబడి పెంచడం ఎలా?
ఆఫ్రికన్ బంతి రకాలలో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. ఆ తర్వాతే పక్క కొమ్మలు ఏర్పడతాయి. అందువలన మొక్కలు నాటిన 40 రోజులకే తలలు తుంచినట్లయితే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడి మొక్క మంచి ఆకారాన్ని సంతరించుకుని ఎక్కువ మోతాదులో సమాన పరిమాణంలో పూలు వస్తాయి.
బంతి పువ్వులను ఎప్పుడు కొయ్యాలి మేడం గారు?
బాగా విచ్చుకున్న పూలను ఉదయం లేదా సాయంత్రం వేళలో కోయటం మంచిది. పువ్వులు కోసే ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎప్పటికప్పుడు పూలు కోసినట్లయితే దిగుబడి పెరుగుతుంది.
కట్లవ సాగు గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు ఏవో గారు. ఈసారి మేము ఖచ్చితంగా కట్ ఫ్లవర్సే సాగు చేస్తాము. ఏమైనా తెలియకపోతే మళ్ళీ మీ దగ్గరికే వస్తాము.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు యాదమ్మ, సూరమ్మ. మీరు దీని గురించి నన్ను ఎప్పుడైనా కలవవచ్చు.
అలాగే మేడం.
నీటి వనరులను కాపాడుకుందాం, నీటి వృధాను అరికడదాం. నేడు ప్రపంచంలో నీటి ఎద్దడి ఉంది అని చెప్పడం అంటే భూగోళం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సంక్షోభాన్ని తక్కువ చేసి చూపటమే అవుతుంది. ఇంతకు ముందు నీటి ఎద్దడి గురించి అంటే తాగునీటి కొరత గురించి, తాగునీటిని ప్రజలకు అందించడం గురించి మాత్రమే ప్రపంచమంతా చర్చించేవి. అయితే నేటి పరిస్థితి వేరు. నీరు పుష్కలంగా లభించే దేశాలలో నేడు కరువు పరిస్థితులు చూస్తున్నాం. అభివృద్ధి చెందిన నగరాలలో నీటికి రేషన్ పెట్టాల్సిన పరిస్థితులు, ఏనాడు ఊహించని ప్రదేశాలలో వరదలు, హరికేన్ తుఫానులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నీటి ఎద్దడి అనేది కేవలం నీరు దొరకకపోవడానికే పరిమితమయ్యే సమస్య కాదని అర్థమవుతుంది. భారతదేశపు పరిస్థితి కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వనరుల నిర్వహణ, యాజమాన్య లోపాలు, జీవన విధానాలలో మార్పుల ఫలితంగా పెరుగుతున్న నీటి వాడకం, ఇవన్నీ కలిసి ఈ దేశాన్ని తీవ్రమైన నీటి సంక్షోభం వైపునకు తీసుకువెడుతున్నాయి. దేశంలో 54% ప్రాంతం నీటి లభ్యతలో ఒత్తిడిని ఎదుర్కొంటుండగా ఉన్న నీటి వనరులలో చాలా భాగం ఎండిపోతున్నాయి లేదా తీవ్రంగా కలుషితమై ఉన్నాయి. వీటికి తోడుగా భూగర్భ జలాలు సైతం నానాటికి తగ్గిపోతున్నాయి. దేశంలోని బావులలో 50%కి పైగా ఎండిపోతున్నాయి. దేశంలోని 60% వ్యవసాయం, 85% గృహ అవసరాలు ఈ బావులపైనే ఆధారపడి ఉన్నాయని గమనించాలి. వీటికి తోడుగా వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం ఫలితంగా ఈ భూగర్భ జలాలలో సైతం కాలుష్యం నానాటికి పెరుగుతుంది. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే దేశాన్ని పీడిస్తున్న ఇంత కఠినమైన సమస్యను ఎదుర్కొనే సమర్థమైన విధానాలు కనిపెట్టడం ఏమంత కష్టం కాదు. మనం చేయాల్సిందల్లా ఈ సమస్యను సమగ్ర దృష్టికోణంలో పరిశీలించడమే. 2016 సంవత్సరంలో మహారాష్ట్రలోని లాతూరులో అప్పటికి 4 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఋతుపవన వర్షాలు లేవు. పట్టణంలోని అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక సామాజిక సంస్థలు నీటి సరఫరా సహాయక చర్యలలో పాల్గొన్నాయి. రాజస్థాన్ వంటి సుదూర ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్ల నీళ్లలో నీటిని తెచ్చారు. నీటి కోసం హింసాత్మక చర్యలకు పాల్పడవచ్చనే భయంతో అధికార యంత్రాంగం పట్టణంలో నిషేధాజ్ఞలు ప్రకటించి ఎక్కువ మంది ప్రజలు నీటి ట్యాంకర్ల వద్ద ఒకేసారి గుమిగూడి ఉండరాదని హెచ్చరించింది. అనేక సంవత్సరాల నుండి ఎండిపోయి నిరుపయోగంగా పడి ఉన్న బావులలో నేడు జలం ఊరుతోంది. ఒక నీరు లేక దిగబడులు రాక ఆత్మహత్యలకు మొగ్గిన రైతులు నేడు ఆత్మవిశ్వాసంతో పెరిగిన ఆదాయంతో మెరుగైన జీవనం సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మహిళలు మంచినీటి కోసం మైళ్ల కొద్ది నడిచి వెళ్లవలసిన అగత్యం తప్పింది. నదుల పునరుజ్జీవన ప్రణాళికలు చాలా శాస్త్రీయంగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయి. సమస్యను అన్ని వైపుల నుండి పరిష్కరించే విధంగా చేపట్టిన పనులలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించడం, ఆయా ప్రాంతాలకు అనువైన పెద్దవైన ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను నది పరివాహక ప్రాంతాలలో నాటడం ద్వారా అటవీ ప్రాంత అభివృద్ధి, రైతులకు స్వయం సమృద్ధి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో శిక్షణ ఇవ్వటం మొదలైనవి చేపట్టడం జరిగింది. భూగర్భ శాస్త్రజ్ఞులు, నీటి వనరుల నిపుణులు, పర్యావరణవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు కలిసి ఏర్పడిన బృందాలు అక్కడి గ్రామీణ ప్రాంత నాయకులతో కలిసి పనిచేయడం ద్వారా నదులని నిరంతరం ప్రవహించేలా, స్వచ్ఛమైన నీరు అందరికీ లభించేలా చేయగలిగారు. నీరు జీవనాధారం. మన శరీరం 70% పైగా నీటితో తయారైంది. నీరు అంతటా ఉన్నది. భూమి లోపల తవ్వి చూసినా, ఆకాశంలో మబ్బులలో చూసినా నీరు ఉన్నది. వాతావరణంలో సైతం నీటి ఆవిరి రూపంలో ఉన్నది. నీరు లేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రజలకు నీరే దైవం. నీరు లేనిదే దివ్యత్వం లేదు అని సాంస్కృతంలో ఒక సామెత ఉన్నది. కాబట్టి నీటికి సహజ వనరులైన చెరువులు, సరస్సులు, నదులను మనం రక్షించుకోవాలి. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో, ప్రత్యేకించి భారతదేశంలో, నదులను, నీటి వనరులను పూజించి పరిరక్షించడం సాంప్రదాయంగా వస్తోంది. ఒక రాజు ఎన్ని చెరువులు తవ్వించాడనే దానిపై అతని గొప్పదనం, కీర్తి లెక్కగట్టేవారు. కొద్ది కాలం క్రితం వరకు మన దేశంలో నీటి వనరుల పరిరక్షణకు చక్కని వ్యవస్థ ఉండేది. దక్షిణ భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ అనేక గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అవి నీటిని నిల్వ చేయడమే కాక భూగర్భ జలాలను పెంచి పోషించేవి. గ్రామీణ ప్రాంత పాలకుల ఏలుబడిలో ఆయా ప్రాంతాల ప్రజలే వీటిని అభివృద్ధి చేసుకుని వాడుకునేవారు. నేడు ఇది నా ఊరు, నా చెరువు, ఈ సహజ వనరులు నావి, నేను వీటిని కాపాడుకోవాలి అనే భావన సమాజంలో లోపిస్తోంది. ఈ భావనను మరలా పాదుకొల్పాల్సిన అవసరం ఉంది. మన నదులను పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. మతాచారాల పేరిట చెత్తను నదులలో వేయటం మానేయాలి. పర్యావరణాన్ని కలుషితం చేసే అన్ని కర్మకాండలను, ఆచారాలను మనం తప్పక విడనాడాలి. ప్రకృతిని పరిరక్షించడం అనేది ఒక జాతీయ ఉద్యమంగా, నదుల పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తింపబడేలా మన కార్యక్రమం చేపట్టాలి. నదుల పునరుజ్జీవనానికి అనేక కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టడం ఆనందదాయకం. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కూడా వాటిలో ఒకటి. దీని వలన నీటి యాజమాన్యం మెరుగుపడి వరదలు వంటి వాటివి నివారించగలుగుతాము. అయితే అదే సమయంలో మురుగునీరు, పారిశ్రామిక కాలుష్యాలు ఒక నది నుండి మరొక నదిలోకి వ్యాపించే ప్రమాదం సైతం పొంచి ఉంది. కాబట్టి నదులు అనుసంధానించే ముందు ఆ నదులలోకి కాలుష్య కారకాలను, మురుగును, వ్యర్థాలను వదలకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నీటిని వేరే నదిలోకి వదిలే ముందు కాలుష్య పరీక్షలు చేయడం ముఖ్యం. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద సహజ వనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. గంగానది పరిరక్షణకు నమామి గంగే పేరిట ప్రాజెక్టును ప్రధానమంత్రి స్వయంగా చేపట్టడం జరిగింది. అయితే ఈ పథకాలు విజయవంతం కావాలంటే ఆ పథకాల వలన ప్రయోజనం పొందే వారందరూ ఇందులో భాగస్వాములు కావటం చాలా ముఖ్యం. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలలో చెట్లు నాటడం ఉపయోగకరమే అయినా, ఆ చెట్లు సరైన నీటి వనరుల రక్షణకు సహకరించేవిగా ఉండే చెట్లను ఎంచుకోవడం అవసరం. అలా కాని పక్షంలో అది నీటి ఎద్దడికి దారితీయవచ్చు. శాస్త్రీయమైన, సమగ్రమైన నీటి యాజమాన్య పద్ధతులు, ప్రణాళికలు మనకు అవసరం. పర్యావరణాన్ని అన్నిటికంటే ఎక్కువగా కలుషితం చేసేది మానవుని దురాశ. భూమి అంతా ఒకే జీవం అని, నదులు దాని జీవనాడులనే సత్యాన్ని గ్రహించనివ్వకుండా మన కళ్లను కప్పేస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి మన జీవనాడులు, జీవనదులు ఆరోగ్యంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందగలమని గ్రహిస్తే మేలు. కేవలం తాగడానికి మాత్రమే కాదు, రోజువారీ పనులకు, ఇంకా పంటలు, కర్మాగారాలు, యంత్రాలు వంటి వాటెన్నిటికో ప్రతిరోజు కోట్ల కోట్ల గ్యాలన్ల కొద్ది నీరు అవసరమవుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ నీరు కూడా భారీగా వృధా చేయబడుతుంది. తాగునీటి కన్నా ఎక్కువ మొత్తంలో ఈ తరహా నీటిని మనుషులు వృధా చేస్తున్నారు. నీరు వృధా అవుతుందంటే వివిధ పనులకై అవసరమైన దానికన్నా ఎక్కువ వాడటం, కొన్నిటికై అవసరం లేకున్నా వాడటం, ఒకసారి ఒక పనికై వాడిన నీటిని మరొక పనికై ఉపయోగించగలిగినప్పుడు అలా ఉపయోగించకుండా దానిని నేరుగా మురికి నీటి కాలువపాలు చేయడం, ఏ పని జరగనప్పటికీ నీటిని వాడటం మీరు జాగ్రత్తగా గమనించాలే గాని చాలా మంది చాలా రకాలుగా నీటిని వృధా చేస్తూ మీకు కనిపిస్తుంటారు. ఏమైతేనేం, ఎవరు ఏ రకంగా ఎంత మొత్తంలో వృధా చేసినప్పటికీ వృధా అనేది వృధాయే. దాని పర్యవసానాన్ని మనుషులందరూ సంయుక్తంగా అనుభవించాల్సి ఉంటుంది. ముఖం కడుక్కునేటప్పుడు, మీరు ప్రతిరోజు ముఖం కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కుళాయి ధారణుగాక ఒక బకెట్టుని మగ్గుని ఉపయోగించినట్లయితే నీరు చాలా ఆదా అవుతుంది. స్నానం చేయడం, చేతులు కాళ్ళు కడుక్కోవడం వంటి వాటన్నిటికీ మగ్గుని ఉపయోగించినట్లయితే చాలా నీరు ఆదా అవుతుంది. బట్టలు ఉతికేటప్పుడు, బట్టలు ఉతికేందుకు ఎంత ఎక్కువగా సబ్బుని వాడితే అంత ఎక్కువగా నీరుని ఖర్చు పెట్టవలసి వస్తుంది. సాధ్యమైనంత తక్కువ సబ్బుతో లేక సర్ఫుతో మురికిని వదలగొట్టేందుకు ప్రయత్నించండి. బట్టలను గోరువెచ్చని సర్ఫు నీటిలో నానబెట్టి ఉతకడం వల్ల వాటి మురికిని సులభంగా తొలగించవచ్చు. మొక్కలకు నీరు పోసేటప్పుడు మీ ఇంటి పెరటిలోనూ పరిసరాల్లోనూ మీకు సాధ్యమైనన్ని మొక్కల్ని పెంచండి. ఒక మనిషిగా మీరు తప్పక చేయాల్సిన పనుల్లో అది కూడా ఒకటని గుర్తించండి. మొక్కలకై స్థలం లేకపోతే కనీసం కుండీల్లోనైనా వాటిని పెంచండి. ఎండాకాలంలో కాక ఏదైనా చల్లగా ఉండే ఋతువులో మొక్కలను నాటండి. మొక్కలలో కొన్నింటికి చాలా నీరు అవసరంగా, మరికొన్నింటికి కొద్దిపాటి నీరే సరిపోతుంది. ఇంటి వద్ద పెంపకానికై ఈ రెండో రకం వాటిని ఎంపిక చేసుకోండి. బాగా పొద్దెక్కాక గాని, ఎండవేడిమి ఉన్న సమయంలో గాని మొక్కలకు నీరు పెట్టకండి. వాతావరణం చల్లగా ఉండే సమయంలోనే నీరు పెట్టడం, పోయడం వల్ల మీరు పోసే నీరు చాలా మేరకు సద్వినియోగం అవుతుంది. మొక్కలకు పోసిన నీరు వృధాగా ఇగిరిపోకుండా వాటి మొదళ్ల చుట్టూ ఏదైనా సేంద్రియ పదార్థాన్ని ఉపయోగించండి. బియ్యం, పప్పు, కూరగాయలు వంటివి కడిగినప్పుడు వచ్చే నీటిని మొక్కలకు పోయడం వలన ఆ నీరు రెండోసారి ఉపయోగించబడమే కాక మొక్కలకు అదనంగా కొన్ని పోషక పదార్థాలు లభిస్తాయి. కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు వచ్చే నీరు కూడా మొక్కలకు పోయేలా చూడండి. అలాగే మీ సైకిలును గాని స్కూటరును గాని కడిగినప్పుడు వచ్చే నీటిని పెంపుడు జంతువులకు స్నానం చేయించేటప్పుడు వచ్చే నీరు మొక్కలకు పోయేలా చూడండి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మొక్కజొన్నల్లో జంటసాల పద్ధతిలో రెండు జంటల మధ్య దూరం ఎంతుండాలి? ఏ 50 సెంటీమీటర్లు, బి 90 సెంటీమీటర్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 90 సెంటీమీటర్లు. గత వారం రెండవ ప్రశ్న, మొక్కజొన్నల్లో జంటసాల పద్ధతి ద్వారా దిగుబడిని ఎంత శాతం పెంచుకోవచ్చు? ఏ 20-30%, బి 40-50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 20-30%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, రాకేష్, మోన్రాయ్, వి నాగేశ్వరరావు, నర్సాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రభాకర్, హనంకొండ, కన్నామున్నా, తిప్పాయిపల్లి. వీరందరికీ మా చేను కొబ్బర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, బంతి సాగులో ఒక ఎకరానికి నారు పెంచడానికి ఎంత విత్తనం కావాలి? ఏ 800 గ్రాములు, బి 1 కేజీ. ప్రశ్న మరోసారి, బంతి సాగులో ఒక ఎకరానికి నారు పెంచడానికి ఎంత విత్తనం కావాలి? ఏ 800 గ్రాములు, బి 1 కేజీ. ఈ వారం రెండవ ప్రశ్న, చామంతి సాగుకు ఏ నేలలు అనుకూలం? ఏ ఎర్రగరప నేలలు, బి నల్లరేగడి నేలలు. ప్రశ్న మరోసారి, చామంతి సాగుకు ఏ నేలలు అనుకూలం? ఏ ఎర్రగరప నేలలు, బి నల్లరేగడి నేలలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550746672 నెంబర్ మరోసారి 9550746672కి SMS చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.